46వ అధ్యాయం. కాశీ గయా గమనం, అజాజన్మ కథనం, సాయిబాబా ఫోటో రూపంలో గయాక్షేత్రానికి వెళ్లటం, రెండు మేకల గత జన్మల గురించి చెప్పటం, శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం, మీ స్మరణ ధన్యం, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీది ఆశతో చేసే కర్మ బంధనాల నుంచి మానవకోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపం ఇప్పుడొకవేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతోంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్నెవరికీ కనిపించనీయరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తులని లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్లని మీ చరణారవిందాల దగ్గర ఉంచుకుని ప్రేమతో మీ హృదయానికి హత్తుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజాతి సహజంగా సంభాళిస్తారు. అలా మీరు సూత్రాలను కదిలిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూసే భక్తుల వెనకే మీరున్నట్లు మా మనసు కనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారమనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపచేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమీ చెయ్యనట్లు కనిపిస్తారు. అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మనం మన శరీరాన్ని, వాక్కుని, మనసుని ఆయన పాదాలకు అర్పిద్దాం. నోటితో ఆయన నామాన్ని నిరంతరం స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్నవారి కోర్కెలు తీరుస్తారు. ఏ రకమైన కోర్కెలు పెట్టుకోని వారికి మీ శాశ్వత సుఖస్థానాన్ని ప్రాప్తింపచేస్తారు. మీ నామం అలా సుఖకారకమైనది. భక్తులకదెంతో సులభమైన ఉపాయం. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణం, తమోగుణం ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తాయి. క్రమక్రమంగా సత్వగుణం సంక్రమిస్తుంది. దానివల్ల నైతిక, ధార్మిక గుణాలు పోగవుతాయి. ఆ ప్రకారంగా ధర్మప్రవృత్తి జాగృతమైతే వైరాగ్యాప్సరాంగన వెనక నుంచి పరుగెత్తి వస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్ఛ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురుపదాల్లో లీనమవటమవుతుంది. దాని పేరే గురువుకి సర్వస్వాన్ని అర్పించటం. మనసు సాయి చరణాల్లో అర్పించబడిందనటానికొకటే గుర్తు. సాధకులు శాంతివైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లితమవుతుంది. సప్రేమ ఉన్న గురుభక్తినే ధర్మమంటారు. అంతటా నేనే ఉన్నాను, అదే జ్ఞానసారం. విషయభోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యం. సంసారంలో ఉపరమ, నివృత్తి ఇక్కడే ఉంటుంది. అనన్య జీవభావంతో భక్తిని కలిగి ఉండటం వల్ల శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా అధీనంలో ఉంటాయి. అలాంటి భక్తి మహిమ ధన్యం. అలాంటి గురుభక్తి ఉన్నవారికసలు లోటనేది ఏమైనా ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవ్వరూ లెక్క చెయ్యరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గతాధ్యాయంలో దీక్షిత్ భాగవత పఠనంలో 9 మంది యోగుల భక్తి గురించి, సాయిచరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాఖాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కలను గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబాచే దగ్గరకు చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్నా, దూరంగా భూమండలానికి అవతల ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృతధారలు వర్షించేవారు. భక్తులు ఎక్కడకు పోయినా, అక్కడకు అదెలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధాలహరిలో మునకలు వేస్తుంది. సాయి నోటి నుంచి జాలువారిన ఆ మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కు మరలుతుంది. ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తితో భక్తులు స్వానందాన్ని స్వంతం చేసుకుంటారు. అడుగడుగునా చమత్కారం నిండి ఉండే అలాంటి మధురమైన శరచంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగపూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచనలు జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిశ్చయించబడింది. వడుగయ్యాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్లటానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలన్న అభిప్రాయంతో ఇద్దరికీ వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తరువాత భక్తుల మకుటమణి నానాసాహెబు సాయిని పెళ్లికి పిలవాలని, ఆయన దర్శనం చేసుకోవటానికి గొప్ప ఉత్సాహంతో షిరిడి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షితు అప్పుడక్కడే ఉన్నాడు. నానాసాహెబ్ మసీదుకు వెళ్ళి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని, పెళ్లికి తప్పకుండా శ్యామాని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తరువాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబ్ కూడా బాబాని వడుక్కు రమ్మని ఆహ్వానించారు. అతనితో కూడా బాబా అలాగే అని, శ్యామాని వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబు బాబాని స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానమిచ్చారు. కాశీప్రయాగ కరూని సత్వర్ శ్యామ్యాచేహి ఏతో అగోదర్ మజ్కాయ్ ఉషీర్యావయా. కాశీప్రయాగలకు వెళ్ళిన శ్యామ కంటే ముందే వచ్చేస్తాను, అందుకు నాకెంతసేపు పడుతుంది. ఈ మాటలపై వాళ్లకు కలిగిన అనుభవం చూడ్డానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. సరే, భోజనమయ్యాక మాధవరావు ఇలా అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాశీ, ఉత్తరప్రదేశ్లోని గంగానదీ తీరం, హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించబడే ఈశ్వరుడి క్షేత్రం, ప్రస్తుతపు వారణాసి, అది మాత్రం ఎంత దూరం? అతను నందరాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవటానికి అతను మసీదుకెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబా నీలా అడిగాడు, ఇప్పుడు పెళ్ళి, బొడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసి ఉంది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ, గయా బీహారు రాష్ట్రంలో గంగాతీరాన ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ పితరులకు అక్షయమైన శ్రాద్ధం పెడతారు. యాత్ర చేసుకోవాలని మనసు కనిపిస్తోంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్నా, కాశీ గయ యాత్రలు చేసిరానా? బాబా మాధవరావుకి వెళ్ళిరమ్మని ఆనందంగా అనుమతి ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు, అనుచితమైతే నువ్వు మాత్రం నన్నెందుకు అడుగుతావు? ఏ ప్రయత్నమూ లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. సరే, అలా అనుమతి లభించింది. మాధవరావు గుర్రబ్బండి చేసుకుని కోపర్గాన్ దారి పట్టాడు. దార్లో అప్పాకోతే కలిశాడు. తన మనుమరాల్ని తీసుకురావటానికి అతను చాందవడ్ వెళ్తున్నాడు. కాశీయాత్ర మాట విని అతను బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుణ్ణి వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకోతేకి ఆలోచించవలసిందే ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి అతను వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పాపాటిల్ ధనవంతుడే, అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బులేదు. అందుకని కాశీ వెళ్లటం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగింది అతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వారితో పాటు పుణ్యకర్మ చేయాలి, మాధవరావు లాంటి తోడుని సార్థకం చేసుకోవాలి అని అప్ప మనసులో ఉంది. సరే, అప్ప ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతన్ని వెంట పెట్టుకుని కాశీయాత్ర చేయించాడు. తరువాత వాళ్ళిద్దరూ నాగపూర్లో ఒడుగు వేడుకకు వెళ్లారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలిచ్చాడు. అక్కడ్నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకలకి వెళ్లారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలిచ్చాడు. నానాసాహెబ్ వియ్యంకుడు కొడుకు మామ శ్రీమంత్ జఠారు, అతను కూడా 100 రూపాయలిచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురు బంధువు వద్ద, మాధవరావు వద్ద ప్రేమపూర్వకంగా వీరంతా ఇచ్చిన డబ్బు పోగైంది. కాశీ మంగళ్ఘాట్ వద్ద బంగారు రేకుల్లో పొదిగిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరముంది. దానికి జఠారు యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జఠారే యజమాని. అతను 2 పుణ్యస్థలాల్లో ఆదర సత్కారాలు ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమాస్తా మీద పెట్టాడు. మాధవరావు అప్పాకోతే గ్వాలియర్ నుంచి మధురకి వెళ్లారు. వెంట పళస్ప ఈనాముదారు ఓఝే, నానాసాహెబు తోడల్లుడు, మరదలి భర్త బినీవాలే, నానాసాహెబు అల్లుడు, అందరికన్నా చిన్న కూతురు ద్వారకామాయి భర్త పెండార్కర్ కూడా ఉన్నారు. వాళ్ళు ముగ్గురూ అక్కడ్నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతేపాటిల్ అక్కడ్నుంచి ప్రయాగ, ప్రస్తుతపు అలహాబాదు. అక్కడ పవిత్ర గంగా యమునల సంగమం ఉంది. అక్కడకు వెళ్ళి తరువాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 21 రోజులున్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరూ గయకి బయలుదేరారు. గయలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లోకొచ్చి ఆగేసరికి రాత్రయింది. ఇద్దరూ అప్పుడు అక్కడే ఓ ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి గయక్షేత్రంలోని యాత్రీకులచే సంకల్పం చెప్పించి వాళ్ళిచ్చిన దక్షిణ మీద జీవనం కొనసాగించే బ్రాహ్మణ పండ వచ్చి ఇలా అన్నాడు, యాత్రీకులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు, ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానమిచ్చాడు, అక్కడిదాకా వచ్చి చూడండి, అక్కడ ఇలా లేనేలేదు, నాతో పాటు మీరు ఏ శంకా లేకుండా పదండి. సరే, వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికెళ్లారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళక్కడికెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకుపోయింది. గయలాంటి చోట బాబాపటం కళ్ళకు కనిపిస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణమూ లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది, తమ యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తిందనుకొని గయమనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరిలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. నాపై విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి, ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు, ఊరికే కళ్ళంట నీళ్లెందుకు పెట్టుకుంటారు. ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయమనిషి ఆ రకంగా నచ్చజెప్పచూశాడు. కాని మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది, కాశీప్రయాగ యాత్రలు ముగించుకుని వచ్చే శ్యామా కంటే ముందొస్తానని బాబా అంతకుముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికెంతో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాట నుంచి దూకిన ఆనందాశ్రువులు వెల్లువలై పారాయి. దేహం రోమాంచమైంది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయమనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకుని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామాకే తరువాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయమనిషిని ఇలా అడిగాడు, ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని అయిన చమత్కారాన్ని గయమనిషి మాధవరావుకి చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్లు జీతానికి ఉన్నారు. మన్మాడ్ పుణతంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్లు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలగచేయటమే ఆ గయమనిషి నిత్యవృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయమనిషి షిరిడీ వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకి నమస్కరించాడు. ఆయన చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకి వ్రేలాడుతూ ఓ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్నివ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబానడిగి దాన్నతనికిచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతనే ఈ గయ వ్యక్తి అని మాధవరావుకి గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు, ఇంత సుదీర్ఘకాలం తరువాత అతనితో నన్నెలా కలిపించారు. వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథెక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయవ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయవ్యక్తికి తాను ఇచ్చాడని శ్యామాకు గుర్తొచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయవ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయవ్యక్తి శ్యామాకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశాడు. ఆ గయవ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏ వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకీలో కూచుని శ్యామాని ఏనుగుపై కూర్చోపెట్టాడు. విష్ణుపాదాల గయలో విష్ణుపాదాల ప్రతిమ ఉండే స్థలం వద్దకు వెళ్ళి వెంట పూజా సామగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడు నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకొస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తులపైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులని కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండీబాగ్ నుంచి మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశమైన తమ దృష్టిని సారించి ఒకటి రెండు మేకలను ఆయన ఎన్నుకొని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంతా ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరుగల భక్తుడి దగ్గరుంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఓసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావటం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పశుయోనుల్లో జన్మించటం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి ఆయన మనోహిమవత్ పర్వత సానువు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరకు తీసుకుని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబాకి గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వ్యాకులం చెందింది. కానీ ఆ మేకల ధర 2, 3, మహా అయితే 4 రూపాయలుండొచ్చు. దానికోసం బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకిచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయీ వాణి ఘేయీ ప్రాణి. వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం. ఈ పద్ధతిని కళ్లతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయల వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకిచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయన తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరూ బాబాపై దోషమారోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకేదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించినా, బాబాపై దోషం ఆరోపించినా బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబానిలా అడిగారు. ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా. కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు. వీళ్ళెంత పిచ్చివాళ్ళు! నేను వీళ్లను ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యం అసలు చలించలేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసం తెలియనైనా తెలీదు. ఎవరు సదా పరమశాంతినే అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతుణ్ణే చూస్తారో, వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాలను గురించి విచారించటంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుటకు రానిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో, వారి మహిమను నేనెలా వర్ణించను? ఆయన చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణజ్ఞాన స్వరూపులో వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగిపొరలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో, వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరి కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేనెందుకు పోగు చేసుకుంటాను, దృఢంగా అన్నారు. ఆయనే, దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చిశనగపప్పు తీసుకురండి, వాటికవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆ ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందలోకి తిరిగి పంపేశారు. సాయిబాబా మూర్తీభవించిన పరోపకార అవతారులు. తాత్యా కోతే గాని, శ్యామా గాని, మరెవరైనా గాని ఆయనకి ఎప్పుడెలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పటమేమిటి. గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందటం చూసి బాబా, ఇక మేకలని వాటి యజమానికివ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకోనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాత్యా మీదలాగానే శ్యామా మీద కూడా బాబాకెంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపచేయటానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికీ మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకి ఫలితం ఇలా అనుభవించటానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సునొకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్యలోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవటం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే గాని డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్నుమిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాణ్ణి చంపటానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరి ఒకరికి తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్షు ముగిసింది. వాళ్లు తమ సోదర ప్రేమనంతా మరిచిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తలమీద బలమైన కర్రతో కొట్టి రెండోవాణ్ణి పడేశాడు. రెండోవాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుణ్ణి చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నం అయి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించటానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్లపై ప్రేమ కలిగింది. కనుక జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటిని వాటి యజమాని దగ్గరికి పంపేయటానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకి పరుగులు పెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గుడికలే. హేమాడ్పంత్ సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకి విన్నపంచేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని కాశీ గయాగమనం అజా జన్మ కథనమనే పేరు గల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.